సరియైన పనిని చేయలేకపోవుటకు ప్రజలు చెప్పు సాకులన్నిటిని గుర్చి మీరెప్పుడైనా ఆలోచించారా? ప్రజలు హోంవర్క్ చేయనప్పుడు, లేక ఉద్యోగులు తమ ఉద్యోగాలను చేయనప్పుడు, లేక స్నేహితులు తమ వాగ్దానముల మీద నిలబడనప్పుడు వారు ఏమి చెబుతారు? వారికి కావలసినంత సమాచారం అంది ఉండకపోవచ్చు, కాబట్టి వారు నాకు తెలియదు అని సాకు చెప్పవచ్చు. లేక వారికి అందిన సమాచారమును వారు అర్థము చేసుకోలేకపోతే వారు అలా చేయాలని నాకు తెలియదు అనవచ్చు. లేక వారు ఒక తప్పు పనిని చేయుటకు నిర్ణయించుకుని ఏమి చేయాలో నాకు తెలియదు అని ఒప్పుకోవచ్చు. సరే, వాస్తవం ఏమిటంటే తుదకు సరియైన పనిని చేయుటకు మధ్యలో మనము అనేక ఇతర పనులను కూడా చేయవలసి ఉంటుంది. మనము సరియైన సమాచారమును పొందాలి, దానిని సరిగా సమీక్షించాలి మరియు దానిని సరియైన రీతిలో అనువర్తించాలి. బైబిలానుసారమైన నిర్ణయాలను తీసుకునుట అను మన పాఠ్యక్రమములో ఇది 10వ పాఠము మరియు ఈ పాఠమునకు అస్తిత్వ దృష్టికోణము, మంచిని ఎంచుకునుట అను శీర్షికనిచ్చాము. ఈ పాఠములో క్రైస్తవులు నైతికమైన నిర్ణయాలను ఏ విధముగా తీసుకుంటారో విశదీకరిద్దాము. మంచిని మనము ఎలా ఎన్నుకుంటాము మరియు మన వ్యక్తిగత సామర్థ్యములు మరియు పరిమాణ శక్తులు ఈ ఎంపికలకు ఏ విధముగా తోడ్పడతాయో మరి విశేషముగా చూద్దాము. నైతిక వివేచనలో ఒక వ్యక్తి ఒక పరిస్థితికి దేవుని వాక్యమును అనువర్తించుట భాగమయ్యుంటుంది అని ఈ పాఠములలో మేము బోధించుచున్నాము. ఈ మాదిరిలోని 3 విషయములను మనము ఉద్ఘాటించుచున్నాము: దేవుని వాక్యము, పరిస్థితి మరియు వ్యక్తి. దేవుని వాక్యము మీద దృష్టి పెట్టి మనము నీతిశాస్త్రమును ఆశ్రయించినప్పుడు మనము నిర్ణాయక దృష్టికోణమును ఉపయోగించుచున్నాము మరియు వాస్తవములు, లక్ష్యములు మరియు మాధ్యమాలు వంటి పరిస్థితుల మీద మనము దృష్టి పెట్టినప్పుడు మనము పరిస్థితుల దృష్టికోణమును ఉపయోగించుచున్నాము. చివరిగా నైతిక నిర్ణయములను తీసుకుని వ్యక్తుల మీద మనము దృష్టి పెట్టినప్పుడు మనము విషయములను అస్తిత్వ దృష్టికోణము దృష్ట్యా చూస్తున్నాము. ఈ దృష్టికోణములలో ప్రతిదీ దేవునిని గూర్చి, మన సందర్భమును గూర్చి మరియు మన వ్యక్తిత్వములను గూర్చి సమాచారమును ఇచ్చుట ద్వారా మన నైతిక ఎంపికలకు తోడ్పడుతుంది. ఇవన్నీ దగ్గర సంబంధము కలిగి ఉన్నవి. ఈ పాఠములో మరొకసారి మనము అస్తిత్వ దృష్టికోణమును చూద్దాము. ఈసారి మంచిని చేయుటకు ఎంచుకుని ప్రక్రియలో మన వ్యక్తిగత ప్రావీణ్యతలను ఉపయోగించు విధానము మీద దృష్టి పెడదాము. నైతిక నిర్ణయములను తీసుకునుటకు మానవులు పలు విధములైన పరిమాణ శక్తులను మరియు సామర్థ్యములను ఉపయోగిస్తారు. ఈ పాఠములో ఈ సామర్థ్యములను మనము అస్తిత్వ ప్రావీణ్యతలు అని పిలుద్దాము. ఈ ప్రావీణ్యతలను వర్ణించుటకు అనేక మార్గాలు ఉన్నాయి, కానీ వాటిని 7 పరిమాణ శక్తులు మరియు సామర్థ్యముల దృష్ట్యా క్రోడీకరిద్దాము. అనుభవము, ఊహ, తర్కము, మనస్సాక్షి, భావోద్వేగాలు, హృదయము మరియు చిత్తము. ఇప్పుడు ఈ అస్తిత్వ ప్రావీణ్యతల మధ్య ఎంతో అతివ్యాప్తి ఉన్నది. అవి లోతుగా పరస్పర సంబంధము కలిగి పరస్పర ఆధారితముగా ఉన్నవి. అయినను ప్రతి ఒక్కటి దానంతటా అదే పనిచేస్తుంది. కాబట్టి నీతిశాస్త్రములో ప్రతి ప్రావీణ్యత పోషించు ప్రాముఖ్యమైన పాత్రలను చూచుట సహాయకరముగా ఉంటుంది. ఈ పాఠములో నైతిక నిర్ణయములను తీసుకునుటలో మన అస్తిత్వ ప్రావీణ్యతలు సాధారణముగా మనకు సహాయము చేయు ప్రధానమైన విధానముల ఆధారముగా వాటిని మనము విభాగిద్దాము. ఈ విభాగములు కొంతవరకు కృత్రిమమైనవి, ఎందుకంటే మార్గములోని ప్రతి అడుగులో మన సామర్థ్యములు మరియు పరిమాణ శక్తులు అన్నీ పనిచేస్తూనే ఉంటాయి. అయితే కొన్ని పనులను చేయుటకు కొన్ని ప్రావీణ్యతల మీద మనము ప్రధానముగా ఆధారపడతాము అన్నమాట కూడా వాస్తవమే. కాబట్టి నైతికమైన ఎంపికలను చేయు ప్రక్రియను గూర్చి ఆలోచించినప్పుడు ఈ విభాగములు మనకు సహాయపడగలవు. మంచిని ఎంచుకునుట అను ఆలోచనను మనము విశదీకరించుచుండగా నిర్ణయములను తీసుకుని ప్రక్రియలో మన అస్తిత్వ ప్రావీణ్యతలు పనిచేయు 3 ప్రధానమైన దశల మీద దృష్టి పెడదాము. మొదటిగా మన పరిస్థితిని గూర్చి, స్వయంగా మనలను గూర్చి మరియు దేవుని వాక్యమును గూర్చి జ్ఞానమును సంపాదించినప్పుడు మనము ఉపయోగించు ప్రధానమైన ప్రావీణ్యతలను చూద్దాము. రెండవదిగా ఈ జ్ఞానమును సమీక్షించుటకు లేక పరిశీలించుటకు మనము సాధారణముగా ఉపయోగించు పరిమాణ శక్తులను మరియు సామర్థ్యములను పరిగణిద్దాము. మూడవదిగా నైతికమైన నిర్ణయములను తీసుకునుట ద్వారా మన జ్ఞానమును అనువర్తించున్నప్పుడు మనము ఉపయోగించు వాటి మీద దృష్టి పెడదాము. జ్ఞానమును సంపాదించున్నప్పుడు మనము ఉపయోగించు ప్రధానమైన ప్రావీణ్యతలను చూస్తూ ఆరంభిద్దాము. జ్ఞానము సంపాదించుటలో అత్యంత ప్రాముఖ్యమైన 2 ప్రావీణ్యతలను మనము పరిగణిద్దాము. మొదటిగా మనము అనుభవము మీద ఎలా ఆధారపడతామో పరిగణిద్దాము. రెండవదిగా మన ఊహ మన జ్ఞానమునకు తోడ్పడు విధానములను పరిగణిద్దాము. నైతికమైన నిర్ణయములను తీసుకున్నప్పుడు మనము కలిగి ఉండవలసిన జ్ఞానమును పొందుకునుటలో మన అనుభవము మనకు సహాయము చేయు విధానములను చూస్తూ ఆరంభిద్దాము. ఇది ఎంత స్పష్టముగా కనిపించినా నీతిశాస్త్ర అధ్యయనంలో మానవులు అనేక రకముల అనుభవాల ద్వారా జ్ఞానమును సంపాదిస్తారు అను విషయమును గుర్తించుట చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ప్రజలను చూసే, వారితో మాట్లాడే అనుభవము మనకు ఉన్నది కాబట్టి ప్రజలు మనకు తెలుసు. భావోద్వేగాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు, ఎందుకంటే మనము భయమును, ప్రేమను, కోపమును మొదలగు వాటిని అనుభవించాము. కొన్ని సన్నివేశాలలో గుండా మనము ప్రయాణిస్తాము కాబట్టి, వాటిని స్వయంగా అనుభవిస్తాము కాబట్టి అవి మనకు తెలుసు. మరికొన్ని విషయములు మనకు పరోక్షముగా తెలిసి ఉన్నవి, ఎందుకంటే వారొక మాధ్యమము ద్వారా వాటిని గూర్చి చదివిన లేక వాటిని గూర్చి నేర్చుకునే అనుభవము మనకు ఉన్నది. ఈ పాఠములో మనము అనుభవమును గూర్చి మాట్లాడుచుండగా ఇవి మరియు ఇతర అనుభవాలు మన మనస్సులో ఉంటాయి. అనుభవాలలోని ఈ విభిన్నమైన కోణములను క్రోడీకరించుటకు అనుభవమును మనము వ్యక్తులు, వస్తువులు మరియు సన్నివేశములను గూర్చిన అవగాహన అని నిర్వచిద్దాము. ప్రతి అనుభవము అది దేవుని గూర్చినది అయినా, మన చుట్టూ ఉన్న లోకమును గూర్చినది అయినా లేక మనలను గూర్చినది అయినా ఎంతో కొంత జ్ఞానమును కలిగిస్తుంది. ఈ జ్ఞానము మంచి చెడ్డలను వివేచించుటలో మనకు సహాయము చేస్తుంది. అనుభవమును మనము మరింత వివరముగా పరిగణించుచుండగా మనము రెండు దిశలలో చూద్దాము. మొదటిగా మన చుట్టూ ఉన్న లోకముతో మనము చేయు భౌతిక లేక ఇంద్రియ సంకర్షణల మీద దృష్టి పెడదాము. రెండవదిగా మనము మన మానసిక అనుభవములు అనగా మన మనస్సులలో ఉన్న అనుభవములను గురించి మాట్లాడదాము. మన చుట్టూ ఉన్న లోకముతో మన భౌతిక సంకర్షణలను చూస్తూ ఆరంభిద్దాము. లోకముతో మన భౌతిక సంకర్షణ మన ఇంద్రియ జ్ఞానము ద్వారా జరుగుతుంది. అవి మన కనుచూపు, వినికిడి, వాసన, రుచి మరియు స్పర్శ. ఈ ఐదు ఇంద్రియాలు దేవుడు, ప్రజలు, వస్తువులు, మన వాతావరణం మరియు మన చుట్టూ జరుగు ప్రధానమైన సన్నివేశములను గూర్చి సమాచారమును అందుకునుటకు ప్రధానమైన మార్గములను సూచిస్తాయి. ఉదాహరణకు, ఇతర ప్రజలను చూస్తాము కాబట్టి, వారితో మాట్లాడుతాము కాబట్టి మరియు వారిని తాకుతాము కాబట్టి వారిని గూర్చి మనకు తెలుసు. మనము వాటిని చూచుట ద్వారా, వాటిని గూర్చి చదువుట ద్వారా లేక వాటిని గూర్చిన నివేదికలను వినుట ద్వారా సన్నివేశములను గూర్చి నేర్చుకుంటాము. ఆయన వాక్యమును చదువుట ద్వారా, ఇతరులు ఆయనను గూర్చి మాట్లాడినప్పుడు వినుట ద్వారా మరియు ఆయన సృష్టి యొక్క వైభవమును గమనించుట ద్వారా మనము దేవుని మహిమను గూర్చి నేర్చుకుంటాము. అవును, లేఖనము కొన్నిసార్లు మన ఇంద్రియముల యొక్క పరిమితులను ఎత్తిచూపుతుంది. ఉదాహరణకు 2 కొరింథీ 5:6 పౌలు ఇలా వ్రాశాడు, వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. ఇక్కడ పౌలు సూచించినట్లు మన రక్షణ యొక్క భవిష్యత్తును గూర్చి మనకు జ్ఞానమునిచ్చు విషయములో మన ఇంద్రియముల యొక్క సామర్థ్యము పరిమితమై ఉన్నది. అవును, దేవుని వాక్యమును చదువుటకు మనము మన కనుచూపును ఉపయోగిస్తాము, కాని దేవుని వాక్యము సత్యమయున్నది అను నిర్ధారణకు వచ్చుటకు ఇంద్రియాజ్ఞానము చాలదు. దీనికి సూటైన ఇంద్రియ అనుభవమునకు వెలుపల ఉన్న విషయముల మీద విశ్వాసము మరియు నమ్మకము అవసరమై ఉన్నవి. అయితే ఈ పరిమితులను మినహాయిస్తే జ్ఞానమును సంపాదించుటకు దేవుడు మన ఇంద్రియములను ప్రాముఖ్యమైన పరికరాలుగా ఇచ్చాడు. ఫలితముగా మన భావములు ఆధారయోగ్యమైనవిగా ఉండి దేవుని గూర్చి, మన చుట్టూ ఉన్న సృష్టిని గూర్చి మరియు స్వయంగా మనలను గూర్చి నిజమైన విషయములను మనకు బోధిస్తాయి. ఇప్పుడు మానవాళి పాపములోనికి పతనమగుట మన ఇంద్రియాజ్ఞానమును ప్రభావితము చేసింది అను విషయమును మనము తెలుసుకొనవలసి ఉన్నది. అనారోగ్యము మరియు ఇతర బలహీనతలు మన భౌతిక సామర్థ్యములను పరిమితము చేయుట మాత్రమే కాదుగాని కొన్నిసార్లు మనము భ్రమలను కూడా ఎదుర్కొంటాము. కొన్నిసార్లు మనము అసలు అక్కడ లేని దానిని వింటాము లేక చూస్తాము లేక అనుభవిస్తాము. అయితే సాధారణముగా మన ఇంద్రియములు ఆధారయోగ్యమైనవే. 1 యోహాను 1:3-3 యోహాను మాటలను పరిగణించండి. జీవవాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. చూపు, వినికిడి మరియు స్పర్శ అతనికి మరియు ఇతరులకు యేసును గూర్చిన నిజమైన జ్ఞానమును ఇచ్చిన ఆధారయోగ్యమైన ఇంద్రియములు అయ్యున్నవి అని యోహాను మాట్లాడుతున్నాడు. ఈ విధముగా యోహాను మాటలను చదివినవారు యోహాను మాటలను వివేచించుటకు, అతని సాక్ష్యమును వినుటకు మరియు చదువుటకు తమ జ్ఞానమును ఉపయోగిస్తారు. తద్వారా వారు కూడా సత్యమును గూర్చిన జ్ఞానమును పొందుకోవచ్చు. అదేవిధముగా 34వ కీర్తన 8వ వచనము ఈ మాటలతో మనలను ప్రోత్సహిస్తుంది. యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి. ఇక్కడ దావీదు బోధించినట్లు మనకు తినుటకు ఆహారము ఉండుట దేవుడు మంచివాడు అనుటకు రుజువయ్యున్నది. ఆయన మనలను ప్రేమించుచున్నాడు మరియు మన కొరకు సమకూర్చుతాడు అని ఇది మనకు బోధిస్తుంది. మనము దేవుని భౌతికముగా చూడలేనప్పటికీ ఆయన మంచితనమును గూర్చి మనము కలిగియున్న అవగాహనను అలంకార రూపములో చూచుట అని వర్ణించవచ్చు. ఎందుకంటే అది మనకు దేవుని గూర్చిన జ్ఞానమును ఇస్తుంది. కాబట్టి మన రుచి అను ఇంద్రియము మరియు భుజించు మన అనుభవము దేవునిని గూర్చి మనకు నిజమైన జ్ఞానమును ఇస్తుంది. మన ఇంద్రియాల ద్వారా విశేష మరియు సాధారణ ప్రత్యక్షత ద్వారా బయలుపరచబడిన దేవుని నియమములను మనము నేర్చుకోవచ్చు. మన భౌతిక ఇంద్రియముల ద్వారా మన పరిస్థితుల యొక్క అనేక వాస్తవములు, లక్ష్యములు మరియు మాధ్యమాలను గూర్చి మనము నేర్చుకుంటాము. మన ఇంద్రియాల ద్వారా మనలను గూర్చి మనం ఎంతో నేర్చుకుంటాము. అవును, మన ఇంద్రియాలను సరిగా ఉపయోగించినట్లు మనము జాగ్రత్త పడాలి. మన ఇంద్రియాల ద్వారా సంపాదించు జ్ఞానమును నిర్ధారించుటకు మనము లేఖనములను మరియు ఇతర ప్రావీణ్యతలను ఉపయోగించాలి. అయితే మన ఇంద్రియములు సాధారణముగా ఆధారయోగ్యమైన దేవుడిచ్చిన పరికరమయ్యున్నవి అని మరియు వాటి ద్వారా మనము సంపాదించు జ్ఞానము క్రైస్తవ నీతిశాస్త్రమునకు కీలకమయ్యున్నది అని మనము గుర్తించాలి. మన అనుభవములో ప్రాముఖ్యమైన భాగముగా లోకముతో భౌతిక సంకర్షణను మనము పరిగణించాము. కాబట్టి మన మానసిక అనుభవాలను గూర్చి, అనగా మన మనస్సులలో చోటు చేసుకున్న అనుభవాలను గూర్చి మాట్లాడుటకు మనము సిద్ధముగా ఉన్నాము. మన ఇంద్రియాలు మనకు సమాచారము ఇస్తాయి. అయితే ఆ సమాచారము మన అంతరంగ ఆలోచనా ప్రక్రియలోనికి ప్రవేశించు వరకు మన అనుభవాలు జ్ఞానమునకు దారితీయలేవు. ఇప్పుడు చరిత్ర ఎందంతటా ఇంద్రియజ్ఞానము మరియు మానసిక భావనల మధ్య ఉన్న అనుబంధమును అనేక విధాలుగా అర్థము చేసుకున్నారు అని ఆరంభములోనే మనము గుర్తించాలి. అయితే మన ఉద్దేశ్యముల కొరకు ఈ అనుబంధమును మనము చాలా సులువైన రీతిలో ఉదాహరిద్దాము. ఒక ఆవును చూసిన అనుభవమును పరిగణించండి. నేను ఆవును చూసినప్పుడు నా కన్ను దాని చిత్రమును నా మెదడులోనికి పంపుతుంది. ఇది కనుచూపు అను భౌతిక ఇంద్రియ అనుభవము అయ్యున్నది. అయితే ఆ జంతువు ఆవు అయ్యున్నది అని తెలుసుకున్న అనుభవము మానసికమైనది. ఆ చిత్రము ఆవుది అని నా కన్నులు నా మనస్సుకు చెప్పవు. భిన్నముగా నా మనస్సు ఆవు యొక్క చిత్రమును అనువదిస్తుంది. నా మనస్సు ఆవు యొక్క చిత్రమును అనుభవించినప్పుడు మాత్రమే నా కనుచూపు జ్ఞానమును కలిగిస్తుంది. అదేవిధముగా మన మానసిక అనుభవాలన్నీ జ్ఞానమును సంపాదించుటకు చాలా కీలకమైనవి. ఆత్మపరిశీలన, ఆత్మశోధనం, భావోద్వేగాలు, జ్ఞాపకాలు, ఊహలు, భవిష్యత్ కొరకు ప్రణాళికలు, సమస్యలతో పోరాడుట, దేవుని గూర్చిన జ్ఞానము, పాపమును గూర్చి నిర్ధారణ, ఇవన్నీ మనము అనుభవించు అంతర్గత విషయములై ఉన్నవి. ఇప్పుడు మన భౌతిక అనుభవం వలనే మన మానసిక అనుభవం కూడా పాపము ద్వారా ప్రభావితము చేయబడింది. కొన్నిసార్లు మన ఆలోచనలో మనము పొరపాట్లు చేస్తుంటాము లేక అసలు జరగని విషయములు అనుభవించినట్లు నమ్ముతుంటాము. కాబట్టి మన అనుభవములను మరియు ఇతర ప్రావీణ్యతలను లేఖనముతో నిర్ధారించుకునుటకు మనము జాగ్రత్త పడాలి. అయితే మనకు నిజమైన జ్ఞానమును బోధించుటకు పరిశుద్ధాత్మ మన మానసిక అనుభవాలను ఉపయోగిస్తాడు అని మనము గుర్తించాలి. మన మానసిక అనుభవాలను గూర్చి ఈ విధముగా ఆలోచించినప్పుడు జ్ఞానమును సంపాదించు ప్రక్రియ అంతటినీ మన మానసిక అనుభవం యొక్క దృష్టికోణములో నుండి సమీక్షించవచ్చు. మన జ్ఞానము పుస్తకములను చదువుట వలన వచ్చినదైనా లేక సన్నివేశములను గమనించుట ద్వారా వచ్చినదైనా తుదకు మన మనస్సులోనే నిలిచి ఉంటుంది. ఈ కారణము చేత జ్ఞానమును సంపాదించుటకు మరియు ఉపయోగించుటకు మానసిక అనుభవము చాలా కీలకమై ఉన్నది. అనుభవమును గుర్చిన ఈ అవగాహనను మనసులో ఉంచుకుని జ్ఞానమును సంపాదించుటకు మనము ఉపయోగించు 2వ అస్తిత్వ ప్రావీణ్యతను చూచుటకు సిద్ధముగా ఉన్నాము. అది ఊహ. ఊహ అనుదానిలో అబద్ధములు లేక మోసము ఉన్నది అన్నట్లు భావించి చాలాసార్లు జ్ఞానమును సంపాదించుటకు అది సరికాని మార్గముగా పరిగణించబడుతుంది. కానీ మనము చూడబోతున్నట్లుగా బైబిలులో ఊహకు అనేక భావార్థక ఉపయోగాలు ఉన్నాయి. ఈ పాఠములో మన అనుభవమునకు మించిన విషయముల యొక్క మానసిక చిత్రములను రూపొందించుటకు మనము కలిగి ఉన్న సామర్థ్యముగా ఊహను మనము చూద్దాము. మొదటిసారి చూస్తే ఊహ అనున్నది నైతికమైన జ్ఞానమును సంపాదించుటకు మార్గముగా ఉన్నది అను ఆలోచన చేయుట వింతగా అనిపిస్తుంది. అయితే మనము చూడబోతున్నట్లు దేవుని గూర్చి, లోకమును గూర్చి మరియు స్వయంగా మనలను గూర్చి నేర్చుకునుటకు మరియు ఆలోచన చేయుటకు మన ఊహాత్మక సామర్థ్యములు చాలా కీలకమై ఉన్నవి. ఊహ అను అంశమును మనం మూడు విధానములలో విశదీకరిద్దాము. మొదటిగా, ఊహ ఒక సృజనాత్మక రూపము అని మనము మాట్లాడదాము. రెండవదిగా, పలు కాలములలో ఉనికిలో ఉండిన విషయములను గూర్చి ఆలోచించుటకు ఊహ మనకు సహాయము చేయి విధానములను పరిగణిద్దాము. మూడవదిగా, భౌతికముగా మనకు దూరముగా ఉన్న వస్తువులను గూర్చి ఆలోచన చేయుటకు ఊహ మనకు ఎలా అవకాశమునిస్తుందో చూద్దాము. ఊహ అనున్నది ఒక సృజనాత్మక రూపము అయ్యున్నది అను ఆలోచనతో ఆరంభిద్దాము. చిత్రములు గీయునప్పుడు కళాకారులు అనుసరించు దశలను పరిగణించుట ఊహను సృజనాత్మకముగా ఆలోచన చేయు ఒక సాధారణమైన మార్గము అయ్యున్నది. పూర్తి చేయబడిన తరువాత చిత్రములు ఏ విధముగా ఉంటాయి అను మానసిక రూపములను రూపొందించుట ద్వారా చిత్రములను ఊహించుకుంటూ వారు సాధారణంగా ఆరంభిస్తారు. వారు గీయుట ఆరంభించినప్పుడు వారు బ్రష్తో వేసే ప్రతి గీత యొక్క పరిణామమును ఊహించుకుంటారు. ఆ గీత వారి మనస్సులో ఉన్న ఆలోచనతో పొంతన కలిగి ఉంటే వారు సంతోషిస్తారు. కాని అది వారి మనస్సులో ఉన్న చిత్రముతో పొంతన లేకుండా ఉంటే వారు గీసిన దానిలో వారు మార్పు చేర్పులు చేస్తారు. ఈ ఊహించుట మరియు బొమ్మ గీయుట అను ప్రక్రియ ఆ పని ముగిసేంత వరకు కొనసాగుతుంది. ఇదే విధముగా మనము చేయు లేక సృజించు ప్రతిదానిలో ఊహ అనున్నది ఉంటుంది. వంట ఏమి చేయాలి లేక ఒక సంభాషణలో ఏమి మాట్లాడాలి అనున్నటువంటి సులువైన సృజనాత్మక పనుల కొరకు అనుదినము మనము ఊహను ఉపయోగిస్తాము. మరియు మన ఊహలను అనేక ఇతర సృజనాత్మకమైన మార్గములలో కూడా మనము ఉపయోగిస్తాము. వైజ్ఞానికులు సిద్ధాంతములను మరియు ఆ సిద్ధాంతములను పరీక్షించు మార్గములను నిర్ధారించుటకు ఊహను ఉపయోగిస్తారు. ఆవిష్కర్తలు క్రొత్త టెక్నాలజీలు మరియు పరికరాలు సృజించుటకు ఊహను ఉపయోగిస్తారు. భవనములను, వంతెనలను నిర్మించు రూపురేఖను సిద్ధపరచుటకు భవన నిర్మాణవేత్తలు తమ ఊహలను ఉపయోగిస్తారు. బోధకులు మరియు ప్రసంగికులు పాఠములను, ప్రసంగములను తయారు చేయుటకు తమ ఊహలను ఉపయోగిస్తారు. 2 సమూయేలు గ్రంథము 12:1-7 ఉన్న ఈ సన్నివేశమును వినండి. నాతాను వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుష్యులు ఉండిరి, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన యొక్క చిన్న ఆడు గొర్రెపిల్ల తప్ప ఏమీ లేకపోయెను. వాడు దానిని పెంచుకునుచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలునిది త్రాగుచు, వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తెవలే ఉండెను. అట్లుండగా ఐశ్వర్యవంతుడు ఆ దరిద్రుని గొర్రెపిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకుని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను గనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లలనియ్యవలెనని నాతానుతో అనెను. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే అని చెప్పెను. పరిశుద్ధాత్మ ప్రేరణలో నాతాను ఒక ఊహాత్మక నైతిక పరిస్థితిని, ఒక ఊహాత్మక చట్టపరమైన కేసును సృజించాడు. ఈ ఊహాత్మక పరిస్థితిలో నుండి నైతిక నిర్ధారణకు రావాలని దావీదును కోరాడు. నాతాను దావీదును ఎదుర్కొనుట యొక్క సాఫల్యత అతని చేతులలో మరియు దావీదు యొక్క సృజనాత్మకమైన ఊహా సామర్థ్యము మీద ఆధారపడి ఉండినది. ఈ బైబిల్ ఉదాహరణ తెలియజేయుచున్నట్లు ఊహ అనున్నది నైతికమైన పద్ధతులు మరియు సాదృశ్యములను రూపొందించుకునుట మరియు గుర్తించుటలో సహాయము చేస్తుంది. ఉదాహరణకు, లేఖనములను మనము పరిశీలించినప్పుడు దేవుడు ఆశీర్వదించిన మరియు శపించిన అనేక వస్తువులను గూర్చి విశేషమైన ఉదాహరణలను మనము కనుగొంటాము. మరియు దేవుడు దేనిని దీవించాలి మరియు దేనిని శపించాలి అని నిర్ధారించుకును విధానమును వివరించు కొన్ని సాధారణ నియమాలను కూడా మనము చూస్తాము. ఈ సాధారణ నియమములు ప్రత్యేక నియమాలతో ఎలా అనుసంధానము కలిగి ఉంటాయో అర్థము చేసుకునుటకు సృజనాత్మక ఊహ అనున్నది కొంతవరకు కావలసి ఉంటుంది. మనము నియమాలు మరియు ఉదాహరణల మధ్య సంబంధములను సృష్టిస్తాము మరియు ప్రతి ఉదాహరణలను ఊహించుకునుట ద్వారా ఈ సంబంధములను పరీక్షిస్తాము. తరువాత మన జీవితములలో ఇవే నియమములను అనువర్తించుకునుటకు స్థిరమైన మార్గములను ఊహించుకుంటాము. అవును, పాపము అను భ్రష్టత్వము అన్ని విధములైన తప్పులను ఆలోచించున్నట్లు మనలను పురుకొల్పుతుంది అని మనము జ్ఞాపకముంచుకోవాలి. కాబట్టి మన ఊహల యొక్క ఫలితములు దేవుని వాక్యముతో సమ్మతించునవిగా ఉండునట్లు చూచుకుని విధముగా మనము మన ఇతర ప్రావీణ్యతలను ఉపయోగించాలి. అయితే మనము మన ఊహను జాగ్రత్తగాను సరిగాను ఉపయోగించినప్పుడు దానిమీద మనము గొప్ప నిశ్చయతను కలిగి ఉండవచ్చు. ఎందుకంటే నైతిక జ్ఞానమును సమీక్షించుటకు ఆధారయోగ్యమైన పరికరముగా పరిశుద్ధాత్మ మనకు ఈ ప్రావీణ్యతను అనుగ్రహిస్తాడు. అయితే సృజనాత్మకత కొరకు ఊహను ఉపయోగించుటతో పాటుగా కాలము ద్వారా మన నుండి వేరు చేయబడిన విషయములను గూర్చి, అనగా మనము ఆలోచన చేయుచున్న సమయంలో ఉనికిలో లేని విషయములను గూర్చి ఆలోచన చేయుటలో కూడా అది మనకు సహాయపడగలదు. యేసును పరిగణించండి. యేసు తన 12 శిష్యులకు బోధిస్తూ ఇప్పుడు భూమి మీద లేడు, ఆయన ఇప్పుడు శిలువ మీద మరణించుటలేదు, లేక మరణము నుండి తిరిగి లేచుటలేదు, లేక పరలోకమునకు ఆరోహణమగుట లేదు. కాబట్టి యేసు పరిచర్యను అర్థము చేసుకుని దానిని మన నైతిక నిర్ణయములకు అనువర్తించుకునుటకు మునుపటిని ఊహించగల సామర్థ్యమును మనము ఉపయోగించాలి. ఉదాహరణకు మనము మంచి లక్ష్యములను, విశేషముగా ఆయన రాజ్యము యొక్క విజయము ద్వారా దేవుని మహిమపరచు లక్ష్యములను వెదకాలని బైబిల్ కోరుతుంది. కానీ ఈ లక్ష్యము భవిష్యత్తులో ఉన్నది. దానిని వెదకుటకు దానిని గూర్చి మనము ఊహించాలి. మరియు ఈ లక్ష్యమును చేరుకొనుటకు మనము ఉపయోగించగల ఉత్తమమైన మాధ్యమాలను కనుగొనుట కొరకు కూడా మనము మన ఊహలను ఉపయోగించవలసి ఉన్నది. క్లుప్తంగా భవిష్యత్తును ఊహించు మన సామర్థ్యము లేకుండా మనము దేవుని వాక్యమును మన జీవితములకు అనువర్తించలేము. సృజనాత్మకత మరియు కాలము దృష్ట్యా ఊహను మనము చూశాము కాబట్టి ఇప్పుడు దూరము ద్వారా మనకు దూరముగా ఉన్న విషయములను గూర్చి ఆలోచన చేయు విషయములో ఊహ మనకు సహాయము చేయు విధానమును చూచుటకు సిద్ధముగా ఉన్నాము. విషయములు మన నుండి కాలము ద్వారా వేరు చేయబడిన విధముగానే భౌతిక దూరము ద్వారా కూడా అవి మన నుండి వేరు చేయబడగలవు. ఉదాహరణకు అపోస్తలుడైన పౌలు రోమాకు ప్రయాణము చేయుచు మార్గమధ్యములో ఓడబద్దలైన తరువాత చేరుకున్న మిలితే ద్వీపమును మనలో చాలా తక్కువ మంది సందర్శించి ఉంటారు. ఆ ద్వీపమును మనము చూడలేదు అను వాస్తవము యొక్క అర్థము మనము దానిని గూర్చి ఊహించుకోలేము అని కాదు. వాస్తవానికి అపోస్తలుల కార్యములలో పౌలు సమయములోని మిలితేను గూర్చి ఇవ్వబడిన బైబిల్ కథనమును మనము చదివినప్పుడు దానిని గూర్చి ఊహించుకొనకుండా మనము ఉండలేము. చూడండి, ప్రజలు మరియు వస్తువులు మన నుండి చాలా దూరముగా ఉండి మన ఇంద్రియములకు అందని విధముగా ఉన్నప్పుడు వారు మన ప్రస్తుత అనుభవములో భాగమై ఉండరు. వారు మన ప్రస్తుత అనుభవములో భాగమై లేరు గనుక వారిని గూర్చి ఆలోచన చేయుటకు మనం మన ఊహలను ఉపయోగించాలి. అవును, ఈ దూరమున ఉన్న విషయములను గూర్చి మనము పొందుకుని సమాచారం మరియు వాటిని గూర్చిన మన ఆలోచనలు కూడా తప్పిదములతో ఉండవచ్చు. కాబట్టి దేవుని వాక్యమునకు అనుగుణంగా మన ఊహను విశ్లేషించుటలో మనకు సహాయము చేయుటకు మరియు దానిని మన ఇతర సామర్థ్యములు మరియు పరిమాణ శక్తులతో సంధి చేయుటకు మనము పరిశుద్ధాత్మ మీద బలముగా ఆధారపడాలి. సరిగా ఉపయోగించినప్పుడు మన ఊహ మన నుండి దూరముగా ఉన్న విషయములను గూర్చి ఆలోచన చేయుటలో మనకు బహుగా సహాయపడుతుంది. అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉండిన ఒక సందర్భమును పరిగణించండి. ఫిలిప్పీ పత్రిక 2:25 మరియు 4:18 ప్రకారం పౌలు చెరసాలలో ఉన్నాడు అని మరియు అవసరతలో ఉన్నాడు అని ఫిలిప్పీ సంఘము వినినప్పుడు అతనికి సహాయము చేయుటకు కొంత ఆర్థిక సహాయమును మరియు ఒక సేవకును పంపారు. ఇది మంచి నైతిక ఎంపిక. అది వాస్తవములను పరిగణించి దైవికమైన లక్ష్యమును నిర్ధారించి తరువాత లక్ష్యమును సాధించుటకు మార్గములను సిద్ధపరిచింది. అయితే పౌలు మరియు ఫిలిప్పీ సంఘము వారి మధ్య ఉన్న దూరమును అధిగమించుటకు ఈ ప్రక్రియ ఊహ మీద ఎంత ఎక్కువగా ఆధారపడిందో గమనించండి. పౌలు ఫిలిప్పీ అనుభవములకు దగ్గరగా లేడు. కాబట్టి వారు పౌలు యొక్క పరిస్థితిలోని వాస్తవములను అర్థము చేసుకునుటకు ఊహను ఉపయోగించారు. తరువాత దూరమును ఉన్న చెరసాలలో పౌలు యొక్క పరిస్థితులను మార్చు లక్ష్యమును నిర్ధారించుటకు వారు తమ ఊహను ఉపయోగించారు. చివరిగా వారి లక్ష్యమును సాధించుట కొరకు పౌలుకు మరియు వారికి మధ్య ఉన్న దూరమును తగ్గించుటలో సహాయము చేయు మాధ్యమాలను వారు ఊహించారు. ఈ ప్రక్రియలోని ప్రతి అడుగులో వారి భౌతిక ఉనికికి దూరమున ఉన్న విషయములను గూర్చి ఆలోచన చేయుటలో ఊహ ఫిలిప్పీయులకు సహాయపడింది. ఇప్పటికీ జ్ఞానము సంపాదించు ప్రక్రియ అనుభవము మరియు ఊహ మీద బహుగా ఆధారపడి ఉంటుంది అను విషయము స్పష్టమైపోవాలి. దేవుని వాక్యము మన పరిస్థితి లేక స్వయంగా మా యొక్క నైతిక కోణములను మనము పరిశోధించినప్పుడు ఈ అస్తిత్వ ప్రావీణ్యతల ద్వారా మనము జ్ఞానమును సంపాదిస్తాము. మంచిని ఎంచుకుని ప్రక్రియలో జ్ఞానమును సంపాదించుట ఒక దశ అయ్యున్నది అని ఇప్పటి వరకు మనము పరిగణించాము. కాబట్టి ఇప్పుడు జ్ఞానమును సమీక్షించుటను చూచుటకు సిద్ధముగా ఉన్నాము. ఈ దశలో మనము పొందుకుని సమాచారమును విశ్లేషిస్తాము. జ్ఞానమును సమీక్షించు పనిలో మనకు సహాయము చేయు 3 ప్రత్యేకమైన అస్తిత్వ ప్రావీణ్యతలను గూర్చి కొన్ని విధానములలో మనము మాట్లాడుదాము. మొదటిగా మనము తర్కము లేక వివేకమును గూర్చి మాట్లాడుదాము. ఇది మనము కలిగి ఉన్న అత్యంత తార్కికమైన ప్రావీణ్యత అయున్నది. రెండవదిగా మన మనస్సాక్షి అనగా మంచి చెడ్డలను గుర్తించు మన సామర్థ్యమును చూద్దాము. మూడవదిగా మంచి చెడ్డల యొక్క రంజక సూచికములైన మన భావోద్వేగముల మీద దృష్టి పెడదాము. మన ఆలోచనలను తార్కికమైన రీతిలో అమర్చుటలో మనకు సహాయపడు ప్రావీణ్యత అయిన తర్కముతో ఆరంభిద్దాము. విచారకరముగా నీతిశాస్త్రంలో తర్కము యొక్క భూమికను గూర్చి ఆలోచన చేయునప్పుడు క్రైస్తవులు చాలాసార్లు తీవ్రతలలోనికి వెళ్ళిపోతారు. ఒకవైపున కొన్ని వేదాంతశాస్త్ర సంప్రదాయములు మన అస్తిత్వ ప్రావీణ్యతలలో అన్నిటికంటే ఎక్కువగా తర్కమునకు ప్రాధాన్యతను ఇస్తాయి. ఈ వేదాంతవేత్తలు కొన్నిసార్లు మన సామర్థ్యములు మరియు పరిమాణ శక్తులన్నిటికంటే ఎక్కువగా తర్కమును నమ్మాలి అన్నట్లు వివేకము యొక్క ప్రాధాన్యతను గూర్చి మాట్లాడతారు. అయితే తర్కమును సరిగా ఉపయోగించుకునుటకు గాను దానిని మన ఇతర ప్రావీణ్యతలతో సామరస్యముగా ఉపయోగించాలని మనము గుర్తుంచుకోవాలి. మరొకవైపున కొన్ని సాంప్రదాయములు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తాయి. కొన్నిసార్లు తర్కమును విరోధిగా భావిస్తూ మానవ వివేకమును ఉపయోగించుట పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిగత నడిపింపును నిర్లక్ష్యము చేయుట అవుతుంది అన్నట్లు భావిస్తారు. అయితే మన వివేకము దేవుని యొద్ద నుండి వస్తుంది మరియు దానిని సరిగా ఉపయోగించుటలో పరిశుద్ధాత్మ మనకు సహాయము చేస్తాడు అనున్నది వాస్తవమైయున్నది. కాబట్టి మన నిర్ణయములు తీసుకుని ప్రక్రియలో అది ఒక ప్రాముఖ్యమైన పాత్రను పోషించవలసి ఉన్నది. మన ఉద్దేశముల కొరకు తర్కమును తార్కిక అనుమితులను చేయు మరియు తార్కిక స్థిరత్వమును వివేచించు సామర్థ్యముగా నిర్వచించవచ్చు. క్రైస్తవ నేపథ్యంలో సరియైన తర్కము బైబిల్ ఆలోచనా క్రమమునకు అనుగుణంగా నిర్ణయాలను తీసుకునుటను మరియు పొందికైన క్రమమైన పద్ధతులలో ఆలోచించు సామర్థ్యమై ఉన్నది. తర్కము క్రైస్తవ నీతిశాస్త్ర అధ్యయనములో అనేక విభాగములలో పనిచేస్తుంది. అయితే మన పాఠములో ఈ సమయమందు వాస్తవములను అర్థము చేసుకునుటలో మరియు దేవుని వాక్యములో బయలుపరచబడిన నియమములతో ఈ సత్యములను పోల్చి చూచు విధముగా మనలను బలపరచుట ద్వారా మన పరిస్థితిని గూర్చి అది మనకు అవగాహనను కలిగించు విధానముపై ఎక్కువ ఆసక్తిని కలిగి ఉన్నాము. మనము ఇంతకుముందే చూసినట్లు మౌలిక స్థాయిలో ఇంద్రియముల అనుభవము ద్వారా మనము సంపాదించు జ్ఞానమునకు కూడా కొంతవరకు తర్కము అవసరమవుతుంది. ఇంద్రియముల సమాచారము మానసికముగా ఉపయోగించబడిన ప్రతిసారి మనము కొంతమేరకు తర్కమును ఉపయోగిస్తాము. మన కన్ను మన మెదడుకు ఆవు యొక్క చిత్రమును పంపు విధానమును గూర్చి మరొకసారి ఆలోచించండి. మన మెదడు చిత్రమును నమోదు చేస్తుంది, కానీ మన తర్కము ఆవు యొక్క చిత్రమును గుర్తిస్తుంది. చిత్రము యొక్క దృశ్య గుణములను మనము సమీక్షించి చిత్రమును మనలో ముందే ఉన్న జ్ఞానముతో పోల్చి ఆ చిత్రము ఆవుది అని నిర్ధారిస్తాము. ఈ మౌలిక స్థాయి జ్ఞానములో తర్కము ఇమిడి ఉంటుంది. మరియు మరింత సంక్లిష్టమైన స్థాయిలో తార్కికమైన సంబంధములను నిర్ధారించుటకు పలు వాస్తవములను ఒకదానితో ఒకటిని మరింత స్పష్టముగా పోల్చుటకు తర్కము మనకు అనుమతినిస్తుంది. ఉదాహరణకు 2 వాస్తవములను గూర్చి తర్కించు ఒక సులువైన ఉదాహరణను పరిగణిద్దాము. ఒకవైపున డేవిడ్ రోగిగా ఉన్నాడు అను కథనము ఉన్నది. మరొకవైపున దేవుడు రోగులను స్వస్థపరచ సమర్థుడు అను కథనము ఉన్నది. మొదటి కథనము డేవిడ్ యొక్క అనారోగ్యమును ప్రకటిస్తుంది. రెండవ కథనము దేవుని సామర్థ్యమును గూర్చిన వాస్తవమును ప్రకటిస్తుంది. డేవిడ్ యొక్క అనారోగ్యము ఒక సాధారణ కొవ్వకు చెందిన అనారోగ్యము అని తర్కము మనకు చెబుతుంది. అది ఒక సాధారణ జ్వరం కావచ్చు, లేక జలుబు కావచ్చు, లేక నెమ్ము కావచ్చు. అది ఏదైనా దేవుడు స్వస్థపరచగల విశాలమైన అనారోగ్యముల పట్టికలో అది భాగమై ఉన్నది. ఇది ఆరంభ వాస్తవములో తెలియజేయని కాని ఊహించదగిన ఒక నిర్ధారణను వెలికితీయుటకు మనకు అనుమతినిస్తుంది. దేవుడు డేవిడ్ను స్వస్థపరచగలడు. బైబిల్ అనుసారమైన నిర్ణయాలను తీసుకున్నట్లు మనము సవాలు చేయబడినప్పుడు మన పరిస్థితి యొక్క వాస్తవములకు అదే రకమైన తర్కమును అనువర్తించి అవి ఒకదానితో ఒకటి ఎలా అనుసంధానము కలిగి ఉంటాయో నిర్ధారించాలి. వాస్తవమును గూర్చిన కథనములను బాధ్యతను గూర్చిన కథనములతో అనుసంధానము చేయుటలో తర్కము మనకు సహాయపడుతుంది. ఈ ప్రక్రియలో మన పరిస్థితి యొక్క వాస్తవాలను మనము దేవుని నియమముల యొక్క అవసరతలతో పోల్చుతాము. డేవిడ్ రోగిగా ఉన్నాడు మరియు మనము రోగుల కొరకు ప్రార్థించాలి అను కథనములను పరిగణించండి. డేవిడ్ రోగిగా ఉన్నాడు అనున్నది ఒక వాస్తవమును గూర్చిన కథనమై ఉన్నది. కాని మనము రోగుల కొరకు ప్రార్థించాలి అనున్నది బాధ్యతకు సంబంధించిన కథనమై ఉన్నది. దేవుడు మన నుండి ఆశించుచున్న విషయములను అది మనకు తెలియజేస్తుంది. ఈ కథనములను సమీక్షించుటకు నైతిక తర్కమును మనము ఉపయోగించినప్పుడు మనము కొన్ని నైతిక నిర్ధారణలకు రావచ్చు. డేవిడ్ కొరకు మనము ప్రార్థించాలి. అవును, నీతిశాస్త్రములో మనము తర్కించవలసిన అనేక ఇతర మార్గములు కూడా ఉన్నాయి. తక్కువ స్థాయి నుండి ఎక్కువ స్థాయిని గూర్చి వాదించినప్పుడు మనము తర్కమును ఉపయోగిస్తాము. దేవుడు అల్పములైన పక్షులకు ఆహారమును ఇస్తాడు, కాబట్టి మరింత విలువ ఉన్న తన ప్రజలకు నిశ్చయముగా సమకూర్చుతాడు అని బోధించినప్పుడు యేసు ఇలానే చేశాడు. షరతులతో కూడిన సన్నివేశములను గూర్చి మాట్లాడునప్పుడు కూడా మనము తర్కమును ఉపయోగిస్తాము. ఉదాహరణకు, మానవుల యొక్క పాపభరితమైన క్రియలు వారి యొక్క నాశనమునకు అవసరమైన షరతులను అందుకున్నాయి. కాబట్టి నోవహు దినములలో దేవుడు భూమిని జలప్రలయంలో నాశనము చేశాడు. ఈ విధముగా ఎన్నో చెప్పవచ్చు. విచారకరముగా, నీతిశాస్త్రములో మనము తర్కమును ఉపయోగించకూడదు అని బైబిలు చెబుతున్నట్లు క్రైస్తవులు కొన్నిసార్లు నమ్ముతారు. మనము దేవునికి విధేయత చూపునప్పుడు మన తార్కిక సామర్థ్యములను ప్రక్కనబెట్టాలి అని వారు ఆలోచిస్తారు. అయితే ఇది వాస్తవము కాదు. లేఖనము ఎల్లప్పుడూ తర్కమును ఉపయోగిస్తుంది, మరియు మనము కూడా అలానే చేయాలని పిలుపునిస్తుంది. అది తరచుగా తార్కికమైన నైతిక వాదనలను అందిస్తుంది. బైబిలు పొరపడం లేనిది కాబట్టి దానిలోని తర్కము మన వ్యక్తిగత నైతిక తర్కమునకు పరిపూర్ణమైన మాదిరి అయ్యున్నది. అవును, పాపము యొక్క భ్రష్ట ప్రభావము తర్కించు మన సామర్థ్యమునకు కూడా చేరినది అని మనము ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకోవాలి. ఫలితంగా పతనమైన మానవ తర్కము లేఖనములో మనము కనుగొను తర్కము అంతా పరిపూర్ణమైనది ఏనాడూ కాలేదు. కాబట్టి నిశ్చయతను సంపాదించుటకు మన నిర్ధారణలను మనము మన ఇతర ప్రావీణ్యతలతో, ఇతర ప్రజలతో, ముఖ్యముగా దేవుని వాక్యముతో ఎల్లప్పుడూ నిర్ధారించాలి. అంతేగాక ఈ భాగము యొక్క ఆరంభములో మనము తెలియజేసినట్లు దేవుని సంతోషపరచు విధానములలో దీనిని సాధించుటకు పరిశుద్ధాత్మ యొక్క నిలిచియుండు సన్నిధి మరియు శక్తి మీద మనము ఆధారపడి ఉండాలి. ఈ విధానములలో మనము తర్కమును ఉపయోగించినప్పుడు మనము సంపాదించిన జ్ఞానమును సమీక్షించుటకు అది ఒక సహాయకరమైన పరికరము అవుతుంది. తర్కమును గూర్చిన ఈ అవగాహనను మనసులో ఉంచుకుని మన నైతిక జ్ఞానమును సమీక్షించుటకు మన మనస్సాక్షి మనలను బలపరచు విధానములను గూర్చి చర్చించుటకు మనము సిద్ధముగా ఉన్నాము. మనము సంపాదించు సమాచారమును విశ్లేషించుటలో మానవ మనస్సాక్షి మనకు ఏ విధముగా తోడ్పడగలదు? ఈ పాఠములో మన ఉద్దేశముల కొరకు మన మనస్సాక్షిని మంచి చెడ్డలను వివేచించుటకు దేవుడు మనకిచ్చిన సామర్థ్యముగా నిర్వచిద్దాము. మన ఆలోచనలు, మాటలు మరియు క్రియలు అయితే దేవుని సంతోషపరచినవై ఉంటాయి లేక దుఃఖపెట్టునవై ఉంటాయి అను నిర్ధారణ భావన ఇది. పౌలు తన మనస్సాక్షి మీద ఆధారపడిన విధానమును 2 కొరింథీ పత్రిక 1:12 బయలుపరిచిన విధానమును వినండి. మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటిమనియు విశేషముగా మీ ఎడలను నడుచుకొంటిమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. దేవుడు ఆమోదించిన విధానములలో తాము ప్రవర్తించాము అని పౌలు, తిమోతీలు నిశ్చయతను పొందారు. వారి మనస్సాక్షి వారి క్రియలను ఆమోదించింది. ఈ సందర్భములో వారి ప్రవర్తన దేవునికి ఇష్టమైనది అను నిజమైన నిశ్చయతను వారి మనస్సాక్షి వారికి ఇచ్చింది. ఇతర సందర్భాలలో మనము పాపము చేసినప్పుడు మన మనస్సాక్షి మనలను దోషులనుగా ఖండించి పశ్చాత్తాపపడినట్లు మనలను ప్రోత్సహించవచ్చు. ఉదాహరణకు, తన యొద్ద ఉన్న యోధులను రాజైన దావీదు లెక్కించినప్పుడు అతని మనస్సాక్షి అతని క్రియలను ఖండించి అతడు పశ్చాత్తాపపడినట్లు చేసింది. 2 సమూయేలు గ్రంథము 24:10 దీనిని గూర్చిన నివేదిక వినండి. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటిని, నేను ఎంతో అవివేకినై దాని చేసితిని, యెహోవా కరుణయుంచి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేసెను. ఇక్కడ మనస్సాక్షి అని అనువదించబడిన పదము లేవ్ అయ్యున్నది, మరియు దీనికి అక్షరార్థము హృదయము. కాని ఈ సందర్భములో హృదయము అను పదము మనస్సాక్షి అనగా మంచిని చెడును వ్యత్యాసపరచు దావీదు యొక్క సామర్థ్యము అను భావనను సూచిస్తుంది. ఈ భావనలో మనము సంపాదించిన జ్ఞానమును సమీక్షించుటలో మరియు దానిని దేవుని వాక్య ప్రమాణము ఆధారముగా పరీక్షించుటలో మనస్సాక్షి మనకు సహాయపడుతుంది. మనము దేవుని వాక్యమునకు అనుగుణంగా పనిచేయుచున్నాము అని నమ్మునప్పుడు అది మనలను ఆమోదిస్తుంది, మరియు మనము దేవుని వాక్యమును ఉల్లంఘించుచున్నాము అని నమ్మునప్పుడు అది మనలను ఖండిస్తుంది. ఇతర అస్తిత్వ సామర్థ్యములు మరియు పరిమాణ శక్తుల వలనే మన మనస్సాక్షి కూడా పాపము ద్వారా భ్రష్టమైపోయింది. కాబట్టి అది అప్పుడప్పుడు తప్పిదములను కూడా చేస్తుంది. వాస్తవానికి పాపము అయిన దానిని ఆమోదించుట ద్వారా లేక వాస్తవానికి మంచిదైన దానిని ఖండించుట ద్వారా అది తప్పిదములను చేస్తుంది. రెండు సందర్భములలోనూ దేవుడు మన యొద్ద నుండి ఆశించుదానిని మనము అపార్థము చేసుకుంటాము. ఉదాహరణకు 1 కొరింథీ పత్రిక 8:8-11 పౌలు యొక్క మాటలను వినండి. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. అయినను మీకు కలిగియున్న ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండా చూచుకొనుడి. ఎలయనగా జ్ఞానము గల నీవు విగ్రహాలయమందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనుగదా. అందువలన ఆ బలహీనుడైన ఆ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. బలమైన మంచి సమాచారము కలిగి ఉన్న మనస్సాక్షులు కలిగిన విశ్వాసులకు విగ్రహములకు అర్పించబడిన ఆహారమును తినుటకు అనుమతి ఉన్నదని పౌలు బోధించాడు. అయితే వారు బలహీనమైన మనస్సాక్షులు కలిగి ఉండి విగ్రహములకు అర్పించిన ఆహారమును తినుట పొరపాటు అని నమ్మినప్పుడు వారు దానిని తినుట పాపము అవుతుంది. అయితే దీనికి భిన్నముగా కూడా జరగవచ్చు. దేవుడు నిషేధించు విషయములను మన మనస్సాక్షి మంచి విషయముగా పరిగణించినప్పుడు దానిని చేయుట పాపము అవుతుంది. 1 కొరింథీ పత్రిక 4:4 పౌలు మాటలను వినండి. నాయందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. తాను సరియైన పనిని చేసి తినని పౌలు నమ్మాడు కాబట్టి పౌలు యొక్క మనస్సాక్షి చాలా స్పష్టముగా ఉన్నది. అయితే స్పష్టమైన లేక మంచి మనస్సాక్షి ఉంటే మాత్రమే చాలదు అని అతనికి తెలుసు. ఎందుకంటే మన మనస్సాక్షులు పాపములను చేయగలవు. నిరాశ్చర్యముగా మన మనస్సాక్షిని దేవుని వాక్యమునకు ఆనుగుణ్యము చేయుటకు మనము ప్రయత్నించుచుండగా మనలో కార్యములు చేయు పరిశుద్ధాత్మశక్తి మీద ఆధారపడియుండుట పాపము యొక్క భ్రష్ట ప్రభావములకు పరిష్కారము అయ్యున్నది. మన అస్తిత్వ ప్రావీణ్యతలను సామరస్యపరచుటలో ఆయన మనకు సహాయము చేయుచుండగా మన మనస్సాక్షి తప్పిదములో పడిపోయినప్పుడు దానిని మనము సరిచేయవచ్చు, మరియు అది సరిగా తీర్పు తీర్చున్నప్పుడు దానిని మనము ఉద్ఘాటించవచ్చు. ఇప్పటి వరకు తర్కము మరియు మనస్సాక్షిని గురించి మనము మాట్లాడాము. కాబట్టి ఇప్పుడు జ్ఞానమును సమీక్షించున్నప్పుడు మన భావోద్వేగాలను ఉపయోగించు విధానముల మీద దృష్టి పెట్టుటకు మనము సిద్ధముగా ఉన్నాము. విచారకరముగా బైబిలానుసారమైన నిర్ణయములను తీసుకునుటలో భావోద్వేగాలకు ఎలాంటి ప్రమేయము లేదు అని చాలామంది క్రైస్తవులు నమ్ముతారు. కానీ మనము చూడబోతున్నట్లుగా భావోద్వేగాలు చాలా ప్రాముఖ్యమైన భూమికను పోషిస్తాయి అని లేఖనములు వక్కానిస్తాయి. భావోద్వేగాలు అంతరంగ భావనలై ఉన్నాయి. అవి మన నైతిక ఇంద్రియ జ్ఞానములో ప్రభావవంతమైన కోణములు అయ్యున్నాయి. బైబిల్ భావోద్వేగాలను గురించి ఒక్కొక్కటిగా లేక గుంపుగా మాట్లాడినట్లు అనిపించదు. అయితే ప్రేమ, ద్వేషం, కోపం, భయం, ఆనందం, దుఃఖం, చింత, సంతృప్తి మొదలగు వ్యక్తిగత భావోద్వేగాలను గురించి అది చాలా విషయములను మాట్లాడుతుంది. కాబట్టి జ్ఞానమును సమీక్షించుటకు భావోద్వేగాలను మనము ఉపయోగించే విధానములను చూచుటకు మన చుట్టూ ఉన్న లోకమును వ్యాఖ్యానించుటలో అనేక విశేషమైన భావోద్వేగాలు ఏ విధముగా సహాయపడతాయో మనము చూద్దాము. భావోద్వేగాలు మన జ్ఞానమును అనేక భిన్నమైన విధానములలో సమీక్షించుటకు మనలను పురికొల్పు దేవుడిచ్చిన మానవ సామర్థ్యములై ఉన్నవి. ఉదాహరణకు మనము ఏ విధమైన మనసుతో తార్కికమైన విశ్లేషణను చేయుటకు ముందే పరిస్థితులకు భావోద్వేగముగా స్పందిస్తుంటాము. ఈ సందర్భములలో మన భావోద్వేగములు వాస్తవముల పట్ల మన ఆరంభ ధోరణిని అందిస్తాయి. అవి మన పరిస్థితుల యొక్క త్వరిత సమీక్షలై ఉన్నవి. ఉదాహరణకు నేను ఒక వీధిని దాటుచు నా వెనుక ఒక పెద్ద కారు హారన్ శబ్దంని విన్నాను అనుకోండి. నా మొదటి స్పందన భావోద్వేగముతో కూడినదై ఉంటుంది. అది భయము కావచ్చు లేక ఆశ్చర్యము కావచ్చు. అయితే మనసుతో విశ్లేషించిన తరువాత మాత్రమే నేను అపాయములో ఉన్నాను అని తలంచి భయపడి తిని అని వివరించగలను. ఇలాంటి సందర్భములలో భావోద్వేగాలు ఒక విధమైన ఉపచేతన రకమైన తర్కము మీద ఆధారపడి ఉన్నాయని చెప్పవచ్చు. కారు హార్న్లు చాలాసార్లు పంచున్న అపాయమును గూర్చి హెచ్చరిస్తాయి అని నాకు తెలుసు. కాబట్టి నేను ఒక హార్న్ను వినినప్పుడు భయము అను భావోద్వేగముతో నేను వెంటనే స్పందించవచ్చు. అయితే అట్టి త్వరిత స్పందనలో ఒక ఆలోచనతో కూడిన తార్కికమైన ప్రక్రియను గుర్తించుట కష్టమవుతుంది. ఎటు నుండి చూసినా క్రియాశీల మనసుతో కూడిన తర్కములో పాలు పంచుకునుటకు అది చాలా త్వరగా నాలో జరుగుతుంది. బదులుగా ఆ అనుభవంనకు నా భావోద్వేగము మొదటి స్పందన వలె కనిపిస్తుంది మరియు పరిస్థితిని ఆలోచనతో పరిగణించుట తర్వాత జరుగుతుంది. అనేక ఇతర నైతిక పరిస్థితులలో కూడా ఇదే వాస్తవమై ఉన్నది. మన భావోద్వేగాలు చాలాసార్లు వాస్తవముల యొక్క మన ఆరంభ వ్యాఖ్యానము అయ్యుంటాయి. దానియేలు గ్రంథము 10:8-17 వచనాలలో దానియేలు దేవదూతను ఎదుర్కొనిన నివేదికను వినండి. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును చూచితిని. చూచినందున నాలో బలమేమియూ లేకపోయెను. నా సొగసు వికారమాయెను. బలము నాయందు నిలువలేదు. నా ఎదుట నిలిచియున్న వానితో ఇట్లంటిని, నా ఇలినవాడా, ఈ దర్శనము వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయెను. నా ఏలినవాని దాసుడనైన నేను నా ఏలినవాని ఎదుట ఏలాగున మాటలాడుదును? నా బలము తొలగిపోయెను, ఊపిరి విడవలేకయున్నానని చెప్పగా. ఈ పరలోక జీవిని చూసిన తరువాత దానియేలు అనుభవించిన విభ్రాంతి, భీతి మరియు పరితాపము దానియేలును భయమునకు గురిచేసింది. ఆ దర్శనమును గురించి తార్కికముగా ఆలోచన చేయు స్థితికి చేరుటకు ముందు అతడు తన భావోద్వేగాలను బలముగా అనుభవించాడు. మరియు అతని బలమైన భావోద్వేగ అనుభవము ఆ దర్శనమునకు అతడు స్పందించిన విధానమును ప్రభావితము చేసింది. మరియు దేవుని యొద్ద నుండి దేవదూత ఇచ్చిన సందేశమునకు సమర్పణ చూపునట్లు పురికొల్పింది. లేక 2 Samuel 12 దావీదురాజు నాతాను ప్రవక్తకు స్పందించిన విధానమును గూర్చి మరొకసారి ఆలోచన చేయండి. దావీదు బత్సెబాతో వ్యభిచరించాడు. తరువాత ఆ వ్యభిచారమును కప్పిపుచ్చుటకు ఆమె భర్త అయిన ఊరియాను హతము చేశాడు. కాని తాను చేసిన పాపమును బట్టి అతడు అసలు దుఃఖించలేదు మరియు పరితాపము చెందలేదు. కాబట్టి అతడు ఏనాడూ పశ్చాత్తాపడలేదు. అతనిలో ఈ భావోద్వేగములు లేకపోవుట పాపమును గూర్చి సరియైన రీతిలో ఆలోచన చేయుటను నివారించాయి. దాని యొక్క తీవ్రతను చూడకుండా అతనిని గ్రుడ్డివాణిగా చేసి అతడు మారుమనసు పొందకపోవుటకు దారితీసింది. దావీదు యొక్క హృదయ కాఠిన్యమునకు స్పందనగా ఒక పేదవాని పెంపుడు గొర్రెపిల్లను దొంగిలించి దానిని తన అతిథులకు ఆహారముగా పెట్టిన ఒక ధనవంతుని గూర్చిన ఉపమానమును దావీదుకు చెప్పుటకు దేవుడు నాతానును పంపాడు. అవును, దావీదు స్వయంగా కాపరి అయ్యున్నాడు. మరియు ఈ కథ అతనిని భావోద్వేగములతో కదిల్చివేసింది. ఈ సందర్భములో జరిగిన అన్యాయమును చూచినట్లు అతని భావోద్వేగాలు అతనిని పురికొల్పాయి. కాబట్టి దయలేని ధనవంతుని చర్యలు అతనిని ఉగ్రుని చేశాయి. తరువాత నాతాను సత్యమును బయలుపరిచాడు. ఆ ఉపమానము స్వయంగా దావీదు చేసిన క్రియలకు రూపకమయ్యున్నది. పేదవాడైన ఊరియా నుండి బెత్సెబాను దొంగిలించిన ఆ ధనవంతుడు దావీదే. తాను చేసిన క్రియలను గూర్చిన వాస్తవములు దావీదుకు చాలా కాలముగా తెలుసు. ఈ వాస్తవములను దేవుని ప్రమాణముల వెలుగులో కొలుచుటకు తన భావోద్వేగాలను ఉపయోగించినప్పుడు మాత్రమే అతడు తన పాపమును స్పష్టముగా చూడగలిగాడు. దేవుని వాక్యము మన ఆధునిక జీవితములకు ఏ విధముగా అనువర్తించబడుతుందో నిర్ధారించుటకు మన భావోద్వేగములు చాలా సహాయకరముగా ఉంటాయి. దయాభావనలు అవసరతతో ఉన్న ఇతరులకు సహాయము చేయు ప్రాముఖ్యతను చూచుటలో మనకు సహాయము చేస్తాయి. కోపము రేపబడుట న్యాయమును వెదుకుట యొక్క విలువను మనకు జ్ఞాపకము చేస్తుంది. ఆనంద అనుభవములు కష్ట సమయముల మధ్య కూడా దేవుని మంచితనమును ఉద్ఘాటించునట్లు చూచునట్లు మనలను బలపరుస్తాయి. భయము పాపమును నివారించు మార్గములను వెదుకుటకు కారణమవుతుంది. దోషభావనలు మనము పాపములో పడిపోయిన కాలములను గూర్చి మనలను హెచ్చరిస్తాయి. ప్రేమభావనలు ఎలా సమకూర్చాలో, భద్రపరచాలో, ఉపదేశించాలో మరియు కనికరమును చూపాలో మనకు బోధించగలవు. అవును, మన మిగిలిన అస్తిత్వ ప్రావీణ్యతల వలనే మన భావోద్వేగాలు కూడా పాపము ద్వారా కలుషితమయ్యాయి. కాబట్టి పొరపడే అవకాశము కలిగి ఉన్నాయి. ఇందువలనే ఎలాంటి విశ్లేషణ లేకుండా తమ భావోద్వేగాలను గ్రుడ్డిగా అనుసరించే విషయంలో మనము ప్రజలను హెచ్చరించాలి. మనకు కలుగు ప్రతి భావన నీతిగలది కాదు, లేక ఖచ్చితమైనది కాదు. మన భావోద్వేగాలు మన పాపములు మరియు అపార్థములతో సహా మన హృదయముల పరిమాణము అంతటినీ బయలుపరుస్తాయి. కాబట్టి వాటిని ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ ప్రేరణకు మరియు దేవుని వాక్య నడిపింపుకు సమర్పించుకుని దేవుడు మనకు అనుగ్రహించిన ఇతర సామర్థ్యములు మరియు పరిమాణ శక్తులతో వాటిని పొందికగలవిగా చేయునట్లు జాగ్రత్త పడాలి. సారాంశములో వాస్తవములు ఒకదానితో ఒకటి ఏ విధముగా అనుబంధపరుచుకుంటాయి అని, లేక దేవుని ఎదుట మనము కలిగి ఉన్న బాధ్యతతో ఎలా అనుబంధపరుచుకుంటాయి అని ఆలోచించిన ప్రతిసారి మనము సంపాదించిన జ్ఞానమును సమీక్షించుచున్నాము. ఈ సమీక్షలలో తర్కము, మనస్సాక్షి మరియు భావోద్వేగాలు దేవునికి ఇష్టమైన నిర్ధారణలకు చేరుటలో సహాయము చేయు విలువైన పరికరములై ఉన్నవి. మంచిని ఎంచుకునుటను గూర్చి ఇప్పటి వరకు మనము చేసిన పరిశోధనలో మన పరిస్థితిని గూర్చి జ్ఞానమును సంపాదించున్నప్పుడు ఆధారపడు కొన్ని అస్తిత్వ ప్రావీణ్యతలను, అలాగే ఈ జ్ఞానమును సమీక్షించున్నప్పుడు మనము ఆధారపడు ముఖ్య ప్రావీణ్యతలను చూశాము. ఇప్పుడు మంచిని ఎంచుకును ప్రక్రియలోని మూడవ దశను చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము. అది జ్ఞానమును అనువర్తించుట. మన పాఠములోని ఈ భాగములో నిర్ణయించుకును కార్యముతో సూటైన సంబంధము గల సామర్థ్యములు మరియు పరిమాణశక్తుల మీద దృష్టి పెడదాము. మనలను మనము, మన పరిస్థితిని మరియు దేవుని వాక్యమును ఒకసారి సరిగా అర్థము చేసుకున్న తరువాత తుదకు మనము నైతికమైన నిర్ణయమును తీసుకున్న పరిస్థితిలో ఉంటాము. మనము ఏమి చేయవలసి ఉన్నదో కనుగొనుట మాత్రమే సరిపోదు. దానిని చేయుటకు మనము నిర్ణయించుకోవాలి. సరి అయిన పనిని చేయుటకు మనము ఉద్దేశపూర్వక నిర్ణయమును తీసుకోవాలి మరియు ఆ నిర్ణయమును ఆచరించాలి. ఇక్కడ జ్ఞానమును అనువర్తించుటను గూర్చి మాట్లాడునప్పుడు మన మనస్సులో ఉన్నది ఇదే. క్రియారూపము దాల్చు నిర్ణయములను గూర్చి మనము మాట్లాడుచున్నాము. జ్ఞానమును అనువర్తించుటను గూర్చిన మన సంభాషణ రెండు ప్రావీణ్యతల మీద దృష్టి పెడుతుంది. మొదటిగా మరి సాధారణ ప్రావీణ్యత అయిన హృదయమును గూర్చి మాట్లాడదాము. రెండవదిగా మరి విశేష ప్రావీణ్యత అయిన చిత్తమును గూర్చి మాట్లాడదాము. ఈ రెంటిలో మరి సాధారణమైన హృదయముతో ఆరంభిద్దాము. మునుపటి పాఠములలో ఒకదానిలో మనము చూసినట్లు మన హృదయము మన సర్వస్వమునకు కేంద్రమయున్నది. అది మన అంతరంగ పురుషుని యొక్క లోతు మరియు మన హేతువులకు గద్దె అయున్నది. మన అంతర్గత నిర్ణయాలన్నిటి సమ్మేళనమయున్నది. బైబిల్ పదజాలములో హృదయము, మనస్సు, తలంపులు, ఆత్మ మరియు ప్రాణము అను పదముల మధ్య ఎంతో అతివ్యాప్తి ఉన్నది. ఈ పాఠములో మన ఉద్దేశముల కొరకు నిర్ణయాలు తీసుకుని ప్రక్రియలో మన హృదయము యొక్క పని మీద దృష్టి పెట్టగోరుచున్నాము. కాబట్టి హృదయము నైతిక జ్ఞానము మరియు నైతిక చిత్తమునకు గద్దె అయ్యున్నది అని మనము నిర్వచిద్దాము. ఇది మనకు ఏమి తెలుసు మరియు మన జ్ఞానముతో మనము ఏమి చేయుచున్నాము అనే విషయముల దృష్టికోణములో పరిగణించబడు మన సంపూర్ణ అంతరంగ వ్యక్తిత్వమై ఉన్నది. నైతిక నిర్ణయములను తీసుకున్నప్పుడు అది పనిచేయు విధానమును చూచుటకుగాను హృదయం యొక్క రెండు కోణములను మనము చూద్దాము. మొదటిగా మన హృదయపూర్వక కట్టుబాట్లను, మన మౌలిక రాజభక్తిని చూద్దాము. రెండవదిగా మన హృదయ వాంఛలను, అనగా నిర్ణయము తీసుకున్నప్పుడు మనకు కావలసిన విషయములను విశదీకరిద్దాము. మన హృదయముల యొక్క కట్టుబాట్లను చూస్తూ ఆరంభిద్దాము. జీవితములో మనకు ఎన్నో కట్టుబాట్లు ఉన్నాయి. మన కుటుంబములు, స్నేహితులు, సహచరులు మరియు తోటి క్రైస్తవులు వంటి అనేక మందికి మనము కట్టుబడి ఉన్నాము. సంఘములు, విద్యాలయాలు, కంపెనీలు, ప్రభుత్వాలు మరియు ఆటల జట్లు వంటి కొన్ని సంస్థలకు కూడా కట్టుబడి ఉన్నాము. మంచితనము, నిజాయితీ, సత్యము, సౌందర్యము మరియు జ్ఞానము వంటి నియమాలకు మనము కట్టుబడి ఉన్నాము. కొన్ని ప్రవర్తనా పద్ధతులు మరియు అన్ని రకముల విషయములలో ఎంపికలు వంటి కొన్ని జీవన శైలులకు మనము కట్టుబడి ఉన్నాము. ఇది ఎంత వింతగా అనిపించినప్పటికీ మనము పతనమైన మానవులము గనుక పాపమునకు కూడా మనము కట్టుబడి ఉన్న భావన కలుగుతుంది. ఇప్పుడు అవును, మనము ఈ విషయములన్నిటికీ ఒకే పరిమాణములో కట్టుబడి లేము. మరియు క్రైస్తవుని విషయములో ఒక కట్టుబాటు లేక సమర్పణ అన్నిటికంటే ప్రాముఖ్యమైనదై ఉన్నది. దేవుని ఎడల మనము కలిగి ఉన్న సమర్పణ. ఈ సమర్పణ మన జీవితమంతటి యొక్క ప్రాథమిక దిశను శాసించాలి మరియు మన మిగిలిన కట్టుబాట్లన్నీ ఈ ప్రాముఖ్యమైన దానిని సేవించాలి. మొదటి రాజుల గ్రంథము 8:61 సొలొమోను ఇలా ప్రకటిస్తున్నాడు. కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకొనుటకును, ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేకొనుటకును, మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా నుండునుగాక. మరియు 2:16 ప్రవక్త అయిన హనానీ బోధించినట్లు తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. నీతిశాస్త్రములో కట్టుబాట్లు చాలా ప్రాముఖ్యమైనవి, ఎందుకంటే అవి మన నిర్ణయాలను శాసించు ఒక భావనయ్యున్నవి. మరింత ఖచ్చితముగా ఉండుటకు మనము ఎంపిక చేసుకునే సమయములో మనము ఎక్కువగా అనుభవించు కట్టుబాట్లు ఆధారముగా మనము వాటిని ఎంపిక చేసుకుంటాము. మన నీతిగల కట్టుబాట్లు బలమైనవిగా ఉన్నప్పుడు దేవుని ఎడల మనము కలిగి ఉన్న హృదయపూర్వకమైన స్వామి భక్తి ఆధారముగా మనము క్రియలను చేస్తాము, మరియు మన ప్రవర్తన మంచిగా ఉండునట్లు ఆయన తీర్పు తీర్చుతాడు. అయితే మన పాపపు కట్టుబాట్లకు మనము లొంగిపోయినప్పుడు మన ప్రవర్తన చెడ్డదయ్యున్నది అని దేవుడు తీర్పు తీర్చుతాడు. లూకాసువార్త 6:45 యేసు సెలవిచ్చినట్లు, సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాటలాడును. ఇక్కడ యేసు మన కట్టుబాట్లను మన హృదయములలో భద్రపరచబడియున్నవిగా వ్యక్తపరుస్తాడు. మన కట్టుబాట్లు ఎల్లప్పుడూ మన క్రియలలో వాటిని అవి వ్యక్తపరుచుకుంటాయి. కాబట్టి సత్క్రియలలో దేవుని ఎడల మన సమర్పణను వ్యక్తపరుస్తాము, మరియు పాపము చేయుటలో చెడు క్రియల ఎడల మన సమర్పణను వ్యక్తపరుస్తాము. పాపము ఇప్పటికీ మనలో నివసిస్తుంది కాబట్టి ప్రతి క్రైస్తవుడు మిశ్రమ కట్టుబాట్లను కలిగి ఉంటాడు. మన కట్టుబాట్లలో కొన్ని మంచివి మరియు దేవుని ఎడల మనము కలిగి ఉన్న సమర్పణలో భాగమై ఉంటాయి, కానీ కొన్ని కట్టుబాట్లు చెడ్డవి మరియు మన హృదయములో ఉన్న పాపము ఫలితముగా కలుగుతాయి. కాబట్టి బైబిలానుసారమైన నిర్ణయాలను తీసుకునే ప్రక్రియలో మనము కొనసాగుచుండగా మన కట్టుబాట్లను గూర్చిన అవగాహనను కలిగి ఉండాలి. మన కట్టుబాట్లన్నిటినీ దేవుని స్వభావమునకు ఆనుగుణ్యము చేయుటకు పరిశుద్ధాత్మ మనలో కార్యము చేయుచుండగా ఆయన వాక్యమును గూర్చిన అవగాహన ద్వారా మరియు మన ఇతర ప్రావీణ్యతల ద్వారా ఆయనకు సమర్పించుకుంటాము. పాపములో నుండి వెలువడు కట్టుబాట్లన్నిటినీ తిరస్కరించి మారుటకు ప్రయత్నించాలి. మన కట్టుబాట్లు మరియు రాజభక్తిని గూర్చిన ఈ అవగాహనను మనసులో ఉంచుకుని మన ఆశలను గూర్చి ఆలోచించుటకు మనము సిద్ధముగా ఉన్నాము. మన కోరికలు మరియు తాపత్రయములు మన నైతిక ఎంపికలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయి? క్రైస్తవులు మిశ్రమ కట్టుబాట్లను కలిగి ఉన్న విధముగానే మన హృదయములలో మంచి మరియు చెడు కోరికలను కలిగి ఉంటాము అని లేఖనము సూచిస్తుంది. దేవుడు ఆమోదించే విషయముల మీద మన మనస్సులను మనము నిలిపినప్పుడు మన కోరికలు మంచివిగా ఉంటాయి, కానీ ఆయన ఖండించే విషయముల మీద మన హృదయములను ఉంచినప్పుడు మన కోరికలు చెడ్డవి అవుతాయి. ఉదాహరణకు 2 తిమోతి 2:20-22 పౌలు ఈ ఉపదేశమును ఇచ్చాడు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమేగాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకునుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్యుండును. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము. మన చెడు కోరికలను అనగా మనలో నివసించు పాపమును పురికొల్పు తాపత్రయములను తొలగించుట ద్వారా మన హృదయములను శుద్ధి చేసుకోవాలని పౌలు బోధించాడు. మన హృదయములలోని చెడు కోరికలను శుద్ధి చేసుకునుచుండగా ప్రభువును సంతోషపరచు కోరికలు మాత్రమే మనలో మిగిలి ఉంటాయి. మన హృదయములను శుద్ధి చేయుట సులువైన పని కాదు. పాపము బలమైన పోరాటమును చేస్తుంది. వాస్తవానికి ఈ పోరాటము ఎంత కష్టమైనది అంటే దీనిని మన సొంత శక్తితో గెలవలేము. పరిశుద్ధాత్మశక్తి మీద ఆధారపడుట ద్వారా మాత్రమే ఈ పోరాటములో గెలుచుటకు మనము నిరీక్షించగలము. అయితే మనము అపరిపూర్ణమైన ప్రజలము కాబట్టి మనము చేయవలసిన విధముగా ఆత్మ మీద ఆధారపడు విషయములో కూడా విఫలమవుతాము. గలతీ పత్రిక 5:17 పౌలు వ్రాసిన మాటలను వినండి. శరీరము ఆత్మనకు ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందురు. రోమాపత్రిక 7:15-18 అతడు ఈ మాటలను వ్రాశాడు. ఏలయనగా నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను, కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమేగాని నేను కాదు. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నదిగాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. ఈ వచనములలో పౌలు మనలోని మంచి మరియు చెడు కోరికల మధ్య వ్యత్యాసము చూపాడు. ఒకవైపున మనకు ఆత్మీయ కోరికలు ఉన్నాయి, అనగా పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించు మరియు దేవుని సంతోషపరచు కోరికలు. మరొక వైపున మన పతనమైన పాపపు స్వభావములో నుండి కలుగు పాపపు కోరికలు ఉన్నాయి. మనము ఒక నిర్ణయమును తీసుకున్నటకు ప్రయత్నించిన ప్రతిసారి ఈ రెండు కోరికలు ఆధిపత్యము కొరకు పోరాడతాయి. మన పాపపు కోరికలకు మనము లొంగిపోయినప్పుడు మన ఎంపికలు చెడ్డవై ఉంటాయి. అయితే ఆ పాపపు కోరికలను మనము ఎదురించి మన ఆత్మీయ కోరికలకు అనుగుణంగా నడుచుకున్నప్పుడు మన ఎంపికలు మంచివి అవుతాయి. మరొక వికల్పము లేనేలేదు. కేవలము రెండు రకముల నిర్ణయములు మాత్రమే ఉన్నాయి, మంచి మరియు చెడ్డ నిర్ణయములు. ప్రతి మంచి నిర్ణయము పరిశుద్ధాత్మ ద్వారా కలుగు కోరికల ఆధారముగా తీసుకోబడుతుంది, మరియు ప్రతి చెడ్డ నిర్ణయము పాపపు కోరికల ఆధారముగా తీసుకోబడుతుంది. క్రైస్తవ జీవితములో మన అతి గొప్ప కోరిక ఎల్లప్పుడూ దేవుని సంతోషపరుచుట, ఆయన చిత్తమును జరిగించుట అయి ఉండాలి. మనము పాపము చేయుటను కోరతాము అను వాస్తవమును మనము ద్వేషిస్తాము. మన సంపూర్ణ జీవితముల దృష్ట్యా పరిశీలన చేసినప్పుడు మన పాపపు ఎంపికలు మన కోరికలకు విరుద్ధముగా ఉంటాయి. మనకు పాపము చేయాలనే కోరిక లేనప్పుడు కూడా పాపమును ఎంపిక చేసుకుంటాము. మనము నిర్ణయము తీసుకునిన క్షణము నుండే పరిగణిస్తే మన ఎంపికలు మన కోరికలకు ఎన్నడూ విరుద్ధముగా ఉండవు. ఈ దృష్టికోణములో నుండి మనము నిర్ణయము తీసుకునిన క్షణమున మనము ఎక్కువగా కోరుదానిని ఎల్లప్పుడూ ఎంపిక చేసుకుంటాము. మరొక మాటలో, మనకు పాపము చేయాలనే కోరిక ఉంటుంది కాబట్టి పాపమును ఎంచుకుంటాము. యాకోబు పత్రిక 1:14-15 ఈ విధముగా చదువుతాము. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. మన కట్టుబాట్లు మరియు కోరికల దృష్ట్యా మన హృదయములను గురించి ఆలోచన చేసినప్పుడు నైతికమైన నిర్ణయములను తీసుకునుటకు హృదయము చాలా ప్రాముఖ్యమైనదిగా ఉన్నది అని చూచుట చాలా సులువైన పనే. దేవుని వాక్యమును మన జీవితములకు సరైన రీతిలో అనువర్తించు నిర్ణయములను తీసుకునుటకుగాను కొన్నిసార్లు మనము మన మంచి కట్టుబాట్లను మరియు కోరికలను అనుసరిస్తాము. మరికొన్నిసార్లు దేవుని వాక్యమునకు అనుగుణంగా జీవించుటకు నిరాకరించి మన దుష్ట కట్టుబాట్లను మరియు కోరికలను అనుసరిస్తాము. ఈ రెండు సందర్భములలోనూ ఈ ఎంపికలు మన హృదయములలో నుండి తలెత్తుతాయి. జ్ఞానమును అనువర్తించినప్పుడు ఎక్కువ సాధారణముగా ఉపయోగించు ప్రావీణ్యతగా మన హృదయమును గురించి మాట్లాడాము కాబట్టి నైతికమైన ఎంపికలను చేయుటకు మరింత సంకుచితమైన ప్రత్యేకమైన అస్తిత్వ ప్రావీణ్యత అయిన చిత్తమును చూచుటకు సిద్ధముగా ఉన్నాము. మన చిత్తము నిర్ణయములను తీసుకునుటకు మనము కలిగి ఉన్న సామర్థ్యము అయ్యున్నది. అది ఎంపికలను చేయుటకు మన స్వేచ్ఛ, మన సామర్థ్యము అయ్యున్నది. కాబట్టి మనము ఒక ఎంపికను చేసిన లేక నిర్ణయమును తీసుకున్న ప్రతిసారి మన చిత్తమును ఉపయోగించుచున్నాము. మన అస్తిత్వ ప్రావీణ్యతలన్నిటి వలనే మన చిత్తము కూడా మన సంపూర్ణ వ్యక్తిత్వమును గూర్చిన ఒక దృష్టికోణము అయ్యున్నది. కాబట్టి అది మన ఇతర పరిమాణ శక్తులు మరియు సామర్థ్యములతో ఉద్రిక్తతలో ఉన్నదని ఆలోచించే పొరపాటును మనము చేయకూడదు. బదులుగా మన చిత్తమును గూర్చి మాట్లాడుట అనగా మన నిర్ణయములు తీసుకున్న ప్రక్రియ అంతటినీ మనము తీసుకున్న నిర్ణయముల దృష్ట్యా ముఖ్యముగా మన తుది ఫలితము దృష్ట్యా చూచుట అయ్యున్నది. అవును, సరి అయిన నిర్ణయమును తీసుకునుట చాలాసార్లు కష్టమైన పని అవుతుంది. ఎందుకంటే మన చిత్తము మన పతనమైన స్వభావము ద్వారా ప్రభావితము చేయబడుతుంది. ఒక క్రైస్తవునికి దేవుని సంతోషపరచు నిర్ణయములను తీసుకునుటలో పరిశుద్ధాత్మ బలపరచుచున్నప్పటికీ మనలో నివసించు ఆ పాపము మనము పాపపు నిర్ణయములను తీసుకున్నట్లు పురికొల్పు సాధ్యత ఎల్లప్పుడూ ఉంటుంది. ఇప్పుడు మన చిత్తము అయితే ప్రత్యక్షముగాను లేక పరోక్షముగాను ఉంటుంది అని గుర్తించుట చాలా ప్రాముఖ్యమై ఉన్నది. అనగా కొన్నిసార్లు మనము ఒక అలవాటు ద్వారా బలవంతము చేయబడి పరోక్ష తెలియని స్థితిలో నిర్ణయములను తీసుకుంటాము. కానీ మరికొన్నిసార్లు మనం ఎదుర్కొన్న నైతిక ప్రశ్నలకు క్రియాశీల విశ్లేషణ మరియు ఉద్దేశపూర్వక నిర్ణయములు అవసరమవుతాయి. ఉదాహరణకు, ఒక విలువైన బంగారు ఆభరణమును దొంగిలించుటకు నాకు అవకాశము దొరికినప్పుడు నా చిత్తమును నేను క్రియాశీలకముగా ఉపయోగిస్తాను. నేను ఆ ఆభరణమును చూసినప్పుడు దానిని దొంగిలించుటకు లేక దొంగిలించకపోవుటకు ఒక క్రియాశీల ఉద్దేశపూర్వక నిర్ణయమును నేను తీసుకోవలసి ఉంటుంది. వాస్తవానికి మనము ఒక సమస్యగా పరిగణించు ప్రతి నైతిక విషయము దానిని మనము ఒక సమస్యగా గుర్తించుచున్నాము అనే వాస్తవము కారణముగా మన చిత్తమును క్రియాశీలమైన రీతిలో ఉపయోగించున్నట్లు పురికొల్పుతుంది. కానీ మనము పరోక్షముగా తెలియని స్థితిలో వ్యవహరించు కొన్ని నైతిక విషయములు కూడా ఉన్నాయి. అవి మనలో నాటబడి ఉన్న అలవాట్లు లేక మనము పరావర్తన రీతిలో స్పందించు విషయముల వంటివి. ఉదాహరణకు, మనము తరచుగా చేయు మన పిల్లలకు క్రమశిక్షణ నేర్పుట వంటి ఎంపికలను ఎదుర్కొన్నప్పుడు మనం ఎక్కువ శాతం పరోక్షముగానే వ్యవహరిస్తాము. ఇప్పుడు ఒక సమయంలో కొట్టుట లేక వారి ధన్యతలను తొలగించుట లేక అదనపు పనులు చెప్పుట వంటి తమ పిల్లలకు ఇచ్చు శిక్షా రకములను నిర్ధారించుటకు కొందరు తల్లిదండ్రులు తమ చిత్తమును ప్రత్యక్షముగా ఉపయోగిస్తారు. కానీ క్రమశిక్షణను అమలు చేయు సమయము వచ్చినప్పుడు మన ఎదుట ఉన్న పలు వికల్పముల యొక్క నైతికతను గురించి మనం ఎక్కువగా ఆలోచన చేయము. చాలాసార్లు మన అలవాట్ల పద్ధతిని మనము అనుసరిస్తాము లేక పరావర్తనముగా స్పందించినప్పుడు పరోక్షమైన తెలియని విధానములో కార్యములు చేయుచుంటాము. ఇక్కడ మనము ఉద్దేశించని లేక మన మీద బలవంతము చేయబడినవి అని మనము భావించు నిర్ణయములను గురించి నేను మాట్లాడుతున్నాను. ఉదాహరణకు, నేను ఒక పక్షిని చూసినప్పుడు దానిని దేవుడు సృజించాడు అని నమ్ముతాను. దీనిని గూర్చి నేను మనస్సు పెట్టి ఆలోచించవలసిన పని లేదు, మరియు ఇటు రకముల విషయములను గూర్చి ఆలోచన చేయటం నాకు అలవాటు లేదు. బదులుగా ఆయన చేసిన సృష్టిలో నేను దేవుని హస్తమును గుర్తిస్తాను, కాబట్టి అది నాకు వెంటనే కలుగు నమ్మకము అయ్యున్నది. ఏది ఏమైనా దానిలో ఒక నిర్ణయము ఉన్నది, కాబట్టి అది చిత్తముతో చేయు కార్యమై ఉన్నది. ఈ సందర్భంలో పక్షి యొక్క సృష్టికర్తగా దేవుని గుర్తించుట నిర్ణయమై ఉన్నది. కాబట్టి ఏదో ఒక విధముగా, అయితే ప్రత్యక్షముగా లేక పరోక్షముగా, మనం ఆలోచించుటకు చెప్పుటకు లేక చేయుటకు ఎంచుకును ప్రతి పనిలో మన చిత్తము భాగమై ఉన్నది. ఇది మన జీవితములో ప్రతి నిర్ణయమును తీసుకునుటకు మనం ఉపయోగించే ప్రావీణ్యత అయ్యున్నది. కాబట్టి మన నిర్ణయములు మన ప్రభువును సంతోషపరచునవి అయితే ప్రతి మలుపులోని మన చిత్తమును ఆయనకు సమర్పించుకొనవలసి ఉన్నది. దేవుని వాక్యము ఆజ్ఞాపించు విషయములను మనము ఆశించాలి, మరియు మన చిత్తమును భావార్థకమైన రీతులలో ప్రభావితము చేయుటకుగాను మనలో కార్యము చేయుటకు పరిశుద్ధాత్మకు అనుమతి ఇవ్వాలి. ఫిలిప్పీ పత్రిక 2:13 పౌలు వ్రాసినట్లు, మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. మంచిని ఎంచుకునుటలో ప్రాముఖ్యమైన పాత్రను పోషించు అనేక అస్తిత్వ ప్రావీణ్యతలను దేవుడు మనకు ఇచ్చాడు అని ఈ పాఠంలో మనము చూశాము. వీటిలో ఒకదానినైనా మనం నిర్లక్ష్యము చేస్తే నిజమైన నైతిక నిర్ణయములను చేయలేని అపాయమును ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే ఈ సామర్థ్యములు మరియు పరిమాణ శక్తులలో ప్రతిదీ ఎలా ఇతర వాటితో సామరస్యము కలిగి పనిచేస్తుందో అర్థము చేసుకునుటకు నైతికమైన నిర్ణయమును తీసుకున్నప్పుడు యేసు ఈ అస్తిత్వ సామర్థ్యములను మరియు పరిమాణ శక్తులన్నింటినీ ఉపయోగించిన ఒక సందర్భమును పరిశీలన చేద్దాము. మత్తయి సువార్త 12:9-13 మనము ఈ కథనమును చదువుతాము. యేసు అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు, ఇదిగో ఊచ చెయ్యగలవాడొకడు కనబడెను. వారాయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకాయన, మీలో ఏ మనుష్యునికైనను నొక గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకుని పైకి తీయడా? గొర్రె కంటే మనుష్యుడెంతో శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుష్యునితో, నీ చెయ్యి చాపుమనెను. వాడు చెయ్యి చాపగా రెండవదాని వలె అది బాగుపడెను. ఈ సన్నివేశమును మన పాఠము వెలుగులో చూద్దాము. మొదటిగా, యేసు జ్ఞానమును పొందాడు. తన ఎదుట నిలువబడిన మనుష్యునికి ఊచ చెయ్యి ఉన్నదని చూచుటకు మరియు గుర్తించుటకు ఆయన తన అనుభవమును ఉపయోగించాడు. ఆ మనుష్యుని యొక్క చెయ్యిని స్వస్థపరచు లక్ష్యమును నిర్ధారించుటకు మరియు పరిసయ్యులు లేవనెత్తిన ప్రశ్నకు జవాబిచ్చు పలు విధానములను పరిగణించుటకు యేసు తన ఊహను ఉపయోగించాడు. రెండవదిగా, యేసు తన జ్ఞానమును సమీక్షించాడు. ఆయన ఉపయోగించిన తర్కము, విశ్రాంతి దినమున ఒక గొర్రెను కాపాడు అర్హమైన ఆచారము మరియు ఆయన పరిగణించుచున్న కార్యము, ముఖ్యముగా విశ్రాంతి దినమున మనుష్యుని స్వస్థపరచు కార్యము మధ్య ఒక సాదృశ్యమును వెలికితీసింది, మరియు ఆ మనుష్యుని స్వస్థపరచుట మంచి పని అని ఆయన మనస్సాక్షి నిర్ధారించింది. ఆయన భావోద్వేగములు ఆ మనుష్యుని మీద జాలిపడుటకు దారితీశాయి. మూడవదిగా, యేసు తన జ్ఞానమును అనువర్తించాడు. తన హృదయములో మంచి చేయుటకు నిర్ధారించుకునుట ద్వారా ఆయన అనువర్తనమును ఆరంభించాడు. ఆయన బలమైన సమర్పణ దేవుని పట్ల ఉన్నది, మరియు ఆయన కలిగి ఉన్న గొప్ప కోరిక ఆ మనుష్యుని బాగు చేయుట ద్వారా దేవుని ఘనపరచు మరియు మహిమపరచు విధానములో కార్యము చేయుట అయ్యున్నది. చివరిగా, ఆ మనుష్యుని స్వస్థపరచు ఆయన నిర్ణయమును తీసుకునుటకు మరియు అమలు చేయుటకు యేసు తన చిత్తమును ఉపయోగించాడు. కాబట్టి జ్ఞానమును అనువర్తించుట మన నైతిక నిర్ణయములలో చివరిమెట్టు అయ్యున్నది అని మనము చూశాము. అక్కడయే మన హృదయము మన దేవుని పట్ల సమర్పణ కలిగి ఉండి ఆయనను మహిమపరచాలని కోరుతుంది. మరియు అక్కడనే మన చిత్తము ఆయన వాక్యము ఆశించు విధముగా ఆలోచించుటకు, మాట్లాడుటకు మరియు కార్యములను చేయుటకు నిర్ణయమును తీసుకుంటుంది. మంచిని ఎంచుకునుటను గురించిన ఈ పాఠములో మనలోని పలు అస్తిత్వ ప్రావీణ్యతలను, మన సామర్థ్యములు మరియు పరిమాణ శక్తులను నిర్ణయము తీసుకునే ప్రక్రియలోని మూడు దశల దృష్ట్యా మనము చూశాము. మనము సమాచారమును సేకరించు జ్ఞానమును సంపాదించు దశ, మనము సమకూర్చిన సమాచారమును విశ్లేషించు జ్ఞానమును సమీక్షించు దశ, మరియు మన నైతిక ఎంపికలకు అనుగుణంగా మనము కార్యములను చేయు జ్ఞానమును అనువర్తించు దశ. మంచిని ఎంచుకునుట ప్రతి క్రైస్తవుని యొక్క లక్ష్యమై ఉండాలి. మనము మంచి ఎంపికలను చేయాలని కోరతాము కాబట్టి నీతిశాస్త్రమును అధ్యయనము చేస్తాము. దేవుని సంతోషపరచు నిర్ణయములను ఎలా తీసుకోవాలో తెలుసుకునుటకు మనము దేవుని వాక్యమును, మన ఆధునిక పరిస్థితులను మరియు మనలను మనము పరీక్షించుకుంటాము. ఈ పాఠ్యక్రమం అంతటిలో ఈ విషయములన్నిటి మీద దృష్టి నిలపవలసిన ప్రాముఖ్యతను మనము చూశాము. అయితే తుదకు మన అధ్యయనము అంతా అయిన తరువాత ప్రతి నైతిక సమస్య అస్తిత్వ నిర్ణయములలోనికి నడిపిస్తుంది. మీరు మంచిదానిని ఎంచుకుంటారా? ఈ ప్రశ్నకు మీరిచ్చే జవాబు మీరు నిజముగా బైబిల్ అనుసారమైన నిర్ణయమును తీసుకున్నారో లేదో నిర్ధారిస్తుంది.